యాత్రాగీతం, నా కళ్ళతో అమెరికా, శాంతాక్రూజ్. జులై 4న అమెరికాలో ఇండిపెండెన్స్ డే. శనాదివారాలు సెలవులు ఎలాగూ ఉన్నాయి. సోమవారం ఈ సెలవు కలిసి వచ్చింది. ఓ 2 పగళ్ళు శాంతాక్రూజ్ చుట్టుపక్కల గడుపుదామని అనుకున్నాం. నిజానికి దాదాపు 40 మైళ్ళు మౌంటైన్ వ్యూ నుంచి, అక్కడ ఉండిపోనక్కర్లేదు. పొద్దుటెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. కానీ శాంతాక్రూజు సముద్రతీర నగరం. రాత్రిపూట అలల సౌందర్యాన్ని వీక్షించకపోతే ఎలా? అయినా ఆ దగ్గర్లోనే ఉన్న మిస్టరీ స్పాట్ కూడా లిస్టులో ఉంది. పొద్దుటే కాస్త తిని కాస్త ప్యాక్ చేసుకుని బయలుదేరాం. కారులో ఎక్కే ముందు లిస్టులో అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకుంటున్నాం. నా కోసం మ్యాగీ పెట్టారా అంది వరు. అదే మొదట ప్యాక్ చేశాను. అయినా ఈ పిల్లకు మ్యాగీ అని పేరు పెట్టాల్సింది మనం. వరుధిని అని ఎందుకు పెట్టామో అన్నాడు సత్య. వరు అన్నింటిలోనూ చురుకే కాని తినడానికి మాత్రం చాలా ఏడిపిస్తుంది. ఇంటి నుంచి బయటికి వెళితే మ్యాగీ తప్ప ఇంకేమీ తినేది కాదు. ఇక్కడికి వచ్చిన 4 ఏళ్లకి కాస్త నయమైంది. లక్కీగా నా దగ్గర చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ కమ్ కుక్కర్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ సెట్టు మోసుకు తిరగాల్సిందే. నిజానికి అమెరికా వచ్చిన కొత్త కాబట్టి బయట మేము పెద్దగా తినలేకపోయేవాళ్ళం. ప్రయాణం. మా ఇంటి నుంచి శాంతాక్రూజ్ వెళ్లే దారిలో 10 మైళ్లలో ఫ్రీవే దాటంగానే చుట్టూ పర్వతాలతో ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. ఇరువైపులా రెడ్వుడ్ చెట్ల మధ్య నుంచి 5 నిమిషాలకోసారి పాముల మెలికలు తిరుగుతూ ప్రయాణం. నిట్ట నిలువుగా ఆకాశం వైపుకి ఎదిగి మబ్బులకు కొమ్మల చేతులు చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నట్టే ఉంటాయి రెడ్వుడ్ చెట్లు. చెట్ల మొదళ్ళు రోడ్డుకి దిగువనెక్కడో, చివర్లు రోడ్డు పైనెక్కడో ఆకాశంలోనూ ఉండి రోడ్ల పక్క స్తంభాలు నాటినట్టు ఉన్నాయి. బేర్ క్రీక్ దాటి స్కాట్స్ వ్యాలీ దాటి వేగంగా వెళ్తోంది కారు. మొదటిసారి వేగంగా అలా ఘాట్ రోడ్డులో దూసుకు వెళ్ళడం చాలా భయంగాను థ్రిల్లింగ్గాను అనిపించింది. వరువు అయితే, ఇదిగో జారుబిల్లా, అదిగో జారుబిల్లా, అంటే జారుడు వల్లన్నమాట అంటూ వెనక సీట్లోంచి కేరింతలు కొట్టింది. ఇక్కడ లా ప్రకారం పిల్లలు 12 సంవత్సరాలు వచ్చేంతవరకు ముందు సీట్లో కూర్చోకూడదు. వెనక సీట్లో కూడా వారి బరువును బట్టి నిర్దేశించిన స్పెషల్ కార్ సీట్లలోనే కూర్చోవాలి. మొదట్లో ఈ పద్ధతి ఇబ్బందిగానే అనిపించింది పిల్లని ఒక్కదాన్ని అలా వదిలేయడానికి. అయినా తప్పదు మరి, అన్ని సీట్లలోనూ సీటు బెల్టులు పెట్టుకోకపోయినా పోలీస్ టికెట్ తప్పదు. ఇలాంటి నిబంధన వల్ల ఒక కారులో ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది మన దగ్గరలాగా కూర్చోవడానికి వీలు పడదు. ఇండియాలో శాంత్రో కారులో పిల్ల పెద్ద కలిసి 10 మంది పైనే మేము వెళ్ళిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది. మిస్టరీ స్పాట్. మిస్టరీ స్పాట్కు దగ్గరికి వచ్చే కొలది మరింత చిక్కని అరణ్యం గుండా చిన్న రోడ్డులో ప్రయాణం చేస్తాం. చుట్టూ అల్లుకున్న నిశ్శబ్దం. ఎక్కడో పైన చెట్ల ఆకుల మధ్య చిన్న దోవగుండా ప్రసరించే వెలుతురు, చెట్ల మొదళ్లకి అల్లుకున్న అడవి తీగలు, కారు వేగం మందగించిన అద్దాలు దించితే గొయ్యమని చెవుల్లోకి జొరబడే అతి చల్లని గాలి. అప్పటికి మనిషికి $6 టికెట్టు, కారు పార్కింగ్కి $5. టికెట్ కౌంటర్ నుంచి కొద్దిగా పైకి చెట్ల మధ్యన కాలిబాటపై నడవాలి. అయితే బ్యాచ్కు 20 మంది కంటే ఎక్కువ అనుమతించరు కాబట్టి మరో గంట తర్వాత మాకు టికెట్లు దొరికాయి. మా అమ్మ వచ్చినప్పుడు అలాగే గంటలో దొరుకుతాయనుకుని ఉదయం వెళితే సాయంత్రం బ్యాచ్ వరకు ఖాళీ దొరకనేలేదు. ఆన్లైన్లో ముందు బుక్ చేసుకుంటే అనుకున్న సమయానికి వెళ్ళొచ్చు. ఇక్కడ జూన్ 1 నెల నుంచి ఆగస్టు 1 నెల వరకు మంచి వెచ్చని కాలం, అంటే స్వెట్టర్ లేకుండా తిరగొచ్చు. అంతా ఎక్కువగా బయటికి వెళ్లే కాలం. పైగా వారాంతాలు బాగా రద్దీ ఈ ప్రదేశానికి. ఇంతకీ మిస్టరీ స్పాట్ అంటే అదొక చెక్క ఇల్లు. ఒక పద్ధతిలో లేకుండా కట్టిన ఇల్లు. అక్కడ కింద రాళ్ళు ఎలా ఉంటే అలా కట్టబడినట్టుగా ఉంటుంది. అంటే ఫ్లోర్కి ఎటువంటి వాలు ఉంటే అలా చదును చేయకుండానన్నమాట. గుమ్మం దగ్గర నిల్చోగానే మామూలుగా నిలబడ్డ మనిషి ఎదుటివారికి పీసా టవర్లాగా కొంచెం పక్కకి వాలి కనబడతాడు. ముందు గదిలో బంతి వాలు నుంచి ఎత్తుకి జరజరా పాకడం వంటి చిత్రాలు ఉంటాయి. అసలు రెండో గదిలో నిలబడేందుకు కింద స్థిరత్వం లేకుండా ఫ్లోర్ ఒకవైపుకి వాలిపోయి ఉంటుంది. పట్టుకుని గోడలపైకి ఎగబ్రాకేందుకు చిన్న నిచ్చెనలు ఉంటాయి. పైన రూఫ్ వరకు నిలబడ్డ మనిషి తల వంపుగా ఉన్నా తను స్థిరంగా నిలబడగలుగుతాడు. అక్కడవన్నీ ఒక రకంగా మనం ఉన్న కోణానికి, చూసే కోణానికి ఉన్న భేదం వల్ల అలా కనిపిస్తున్నాయో, లేదా వాళ్ళు చెప్తున్నట్టుగా నిజంగా ప్రత్యేకించి అక్కడ భూమ్యాకర్షణ ప్రభావంలో తేడా ఉందో గాని గమ్మత్తుగా ఉంటుంది అనుభవం. దీనికి కారణాలు ఎన్నెన్నో ప్రచారంలో ఉన్నాయి. సమ్ స్పెక్యులేట్ దట్ కోన్స్ ఆఫ్ మెటల్ వర్ సీక్రెట్లీ బ్రాట్ హియర్ అండ్ బరీడ్ ఇన్ అవర్ ఎర్త్ యాజ్ గైడెన్స్ సిస్టమ్స్ ఫర్ దేర్ స్పేస్ క్రాఫ్ట్. సమ్ థింక్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యాక్ట్ ది స్పేస్ క్రాఫ్ట్ ఇట్ సెల్ఫ్ బరీడ్ డీప్ విత్ ఇన్ ద గ్రౌండ్. అదర్ థియరీస్ ఇంక్లూడ్ కార్బన్ డైఆక్సైడ్ పర్మీటింగ్ ఫ్రమ్ ద ఎర్త్, ఏ హోల్ ఇన్ ద ఓజోన్ లేయర్, ఏ మ్యాగ్మా వార్టెక్స్, ద హైయెస్ట్ డైఎలెక్ట్రిక్ బయోకాస్మిక్ రేడియేషన్ నోన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ రేడియస్థేషియా. వాట్ ఎవర్ ద కాజీస్, ఇట్ రిమైన్స్ ఏ మిస్టరీ. గైడు చెప్పుకుపోతున్నా ఇదంతా నిజమా అబద్ధమా అని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ ఇంటి బయట మనకు ఒక విచిత్రం చూపిస్తారు. ఎత్తుల వారీగా పొట్టి నుంచి పొడుగువాళ్ల వరకు అక్కడ ఉండే ఒక చెక్క మీద ఒక 5-6 నిల్చోవాలి. ఈసారి పొడుగువాళ్ల నుంచి వరుసగా పొట్టివాళ్లు నిల్చోవాలి. ఆశ్చర్యంగా అందులో అందరికంటే పొట్టివాడితో సమానంగా పొడవవాడు కనిపిస్తాడు. ఇలా తమాషాగా ఉంటుంది ఆ మిస్టరీ స్పాట్. శాంతాక్రూజ్ బీచ్ బోర్డ్ వాక్. మేము బోర్డ్ వాక్ నుంచి నడిచే దూరంలో ఉన్న హోటల్లోనే బస చేశాం. సామాన్లు పడేసి సముద్ర తీరానికి పరిగెత్తాం. బోర్డ్ వాక్ బిల్డింగ్లు, రైడ్లు దాటితే గాని సముద్రం కనిపించదు. వెళ్లేసరికి దాదాపు ఎండపోవస్తుంది. చలిగాలి రివ్వున వీస్తుంది. అడుగు తీసి అడుగు వెయ్యలేని చలిలో వరు పేచీతో వెనక్కి తిరిగాం. చీకటి పడ్డాక మళ్ళీ సముద్ర తీరానికి రావచ్చు. అందాక డౌన్ టౌన్ వరకు వెళ్ళి ఊరు చూసొద్దామని వెళ్ళాం. పార్కింగ్ కోసం వెతుకుతూ ముందుకెళ్ళసాగాం. మామూలుగా రోడ్ల పక్క పార్కింగ్ ఎక్కడా ఖాళీ లేదు. 2-3 అంతస్తుల పార్కింగ్ కనిపించిన చోట సిగ్నల్ దగ్గరికి రాగానే హఠాత్తుగా మా కారు ఆగిపోయింది. బిజీ ట్రాఫిక్లో వెనక అసహనంగా ఎదురు చూసి మరో కారు హార్ను మోగించేసరికి భలే చెమట్లు పట్టాయి మాకు. అసలే కొత్తగా వచ్చాం, ఇక్కడ డ్రైవింగు కొత్త, రూల్స్ మహా స్ట్రిక్టు. మనలా మెకానిక్లు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. లక్కీగా 4-5 నిమిషాల్లో స్టార్ట్ అయిందనుకోండి. అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఓ $1,000 పెట్టుబడి పెట్టించిందిలేండి. ఇక ఎక్కడ ఆగకుండా మళ్ళీ హోటల్కి వచ్చిపడ్డాం. మర్నాడు పరిస్థితి చూసుకుని ఆలోచించుకుందామని అనుకున్నాం. ఇక రాత్రి సముద్ర సౌందర్యం మాట దేవుడెరుగు. ఉదయానే లేచి సముద్ర తీరంలో వాకింగ్ చేద్దామని బయలుదేరాం. ఇంకా మబ్బుగా ఉంది. వర్షం వచ్చే ముందు వీరంగం వేస్తున్నట్టు భీభత్సంగా ఉంది సముద్రం. తీరంలో ఎవ్వరూ లేరు. అక్కడక్కడా సీగల్ పక్షులు, మేము. మళ్ళీ చలిగానే ఉన్నా ఎలాగైనా తీరంలో తడి ఇసుకలోనికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. పాదం తడిసేలా, చెప్పులు లేకుండా గట్టిగా 10 నిమిషాలు నడిచామో లేదో పాదాల్లోంచి నాకు ఒక విధమైన నొప్పి ప్రారంభమైంది. చలిని ఓర్చుకోలేక పాదాలు అలా బాధిస్తున్నాయని అర్థమైంది. త్వరగా హోటల్కు వచ్చి వేడినీళ్లలో పాదాలు అరగంట ముంచే వరకు నొప్పి తగ్గనేలేదు. అమెరికా పశ్చిమ తీరానికే అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన, సముద్ర తీరపు అమ్యూజ్మెంట్ పార్కు ఇక్కడుంది. సుందరమైన సముద్ర తీరంలో దాదాపు 6 మైళ్ళ దూరంలో పిల్లల్ని పెద్దల్ని అలరించే రకరకాల ఎంటర్టైన్మెంట్లు, ఫుడ్ రెస్టారెంట్లు ఉంటాయి. స్కై గ్లైడర్ పేరుతో రోప్వే కూడా ఉంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి ఒకవైపు అంతులేని సముద్రాన్ని, మరోవైపు సుందర శాంతాక్రూజ్ తీరాన్ని, కింద బొమ్మలాటలా కనిపించే బోర్డ్వాక్ను చూస్తూ వెళ్లడం కాస్త భయం వేసినా చెదరని అనుభూతి. గాల్లో ఖాళీగా కాళ్ళు కిందకి పెట్టి కూర్చోవడం వల్ల ఎప్పుడు తొట్టె వీరికి కిందకు పడుతుందో అని భయం వేస్తుంది. కానీ అటు అలల నురుగుని చూస్తే అక్కడి నుంచి పక్షిలా రెక్కలు సాచి ఆవలి తీరానికి ఎగరాలని అనిపించక మానదు. మళ్ళీసారి వెళ్ళినప్పుడు మా అమ్మ నేను ఎక్కాం. తొట్టె బాగా ఎత్తుకు చేరే స్తంభం వరకు రాగానే నేను కళ్ళు గట్టిగా మూసుకుని అరవడం చూసి తను పగలబడి నవ్వింది. మొత్తం 35 రైడ్లు, అట్రాక్షన్లు అన్నీ చూడాలంటే ఒకరోజు చాలదు. పైగా ప్రతిదానికి టిక్కెట్టు, అన్నిటికీ కలిపిన టికెట్ కూడా కొనుక్కోవచ్చు. మేము వరువు వయసుకు సంబంధించినవి మాత్రమే చూడాలని అనుకున్నాం అప్పుడు. ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం ఏమిటంటే ఇక్కడి చాలా రైడ్లు దశాబ్దాల నుంచి నడుస్తున్నవట. సముద్రపు ఉప్పుగాలికి తుప్పు పట్టిపోకుండా ఎంత మంచి నాణ్యతతో నిలిచి ఉన్నాయో అవి. ఇదే కాదు, పార్కులు, పబ్లిక్ రైలింగ్లు ఒక్కటేమిటి, ఇనుము అంటూ ఉన్న చోట మంచి నాణ్యతతో ఉంటాయి. ఇక్కడ నాకు విశాఖలోని అప్పుఘర్ దుస్థితి గుర్తుకొచ్చింది. మనమెందుకు ఇలా చేయలేం అనిపించింది. 1907 ప్రారంభించబడిన ఈ పార్కు కాలిఫోర్నియాలో ఓల్డెస్ట్ సర్వైవింగ్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇప్పటికీ అంత ప్రాచీనమైనదన్నమాట. ఇందులో జెయింట్ టిప్పర్ రోలర్ కోస్టర్ 1924 నుంచి నడపబడుతున్నది. ఇది పూర్తిగా చెక్కతో నిర్మితమైంది. ఇక్కడ ఉన్న లూఫ్ క్యారసోల్ మన దగ్గర రంగుల రాట్నం వంటిది. ఇది 1911 నిర్మితమై ఇప్పటికీ అందరినీ అలరిస్తూ ఉంది. నేను కూడా వరుతో పాటు ఎక్కాను. చాలా సంవత్సరాల తర్వాత చెక్క గుర్రం మీద కూర్చుని రంగుల రాట్నం తిరగడం చాలా సంతోషంగా అనిపించింది. ఎంతైనా బాల్యంలో జరిగినవి మళ్ళీ జరిగితే ఆ ఆనందమే వేరు కదా. ఇదే అమెరికాలో వెసులుబాటు. ఇక్కడ ఏ వయసు వాళ్ళు ఏ పని చేసినా వింత ఏమీ ఉండదు. ఇక ఆ క్యారసోల్ మీద బాగా చిన్నపిల్లలకు పక్కనే పెద్దవాళ్ళు కూడా నిలబడొచ్చు. అన్నిటినీ మించి ఈ బోర్డ్వాక్ దగ్గర రైడ్లన్నీ దాటి చివరకు వెళితే 100 ఏళ్ల నాటి పాత చెక్క రైలు బ్రిడ్జి ఉంటుంది. దానిమీదకి ఇప్పుడు నడిచి వెళ్లే వీలు మాత్రమే ఉంది. కిందనే పారే శాన్ లొరెంజో నది వేసవిలో నీరెండిపోయి సన్నని ప్రవాహంగా మాత్రమే ఉంది. ఇక అక్కడి నుంచి చుట్టుపక్కల సముద్ర తీరం వెంబడి నగర వీధుల గుండా గంటసేపు తిప్పి చూపించే రైలు ప్రయాణం కూడా ఉంది. వచ్చిన కొత్త కాబట్టి మనిషికి $25 పెట్టి గంట రైలు ఎక్కి దిగేంతగా బడ్జెట్ లేదు. అందుకే అది మానేసి నెప్ట్యూన్ కింగ్డమ్లోని మినీ గోల్ఫ్ ఆడడానికి వెళ్ళాం. నెప్ట్యూన్ కింగ్డమ్ లోపల పైరేట్స్ థీమ్తో చూడ్డానికి బాగుంటుంది. $5 చొప్పున టిక్కెట్తో 2 గంటల పాటు వరువుకి మంచి సరదా పుట్టించింది. ఇలాంటి ఇండోర్ గోల్ఫ్ సెంటర్లు, ఆర్కేడ్లు మా ఊరి చుట్టుపక్కల చాలా చోట్ల ఉంటాయి. పిల్లలు పెద్దలు సరదాగా ఆడే మినీ గోల్ఫ్ ఎన్నిసార్లు ఆడినా మళ్ళీ ఎప్పుడు వెళ్తాం అంటుంది వరు. ఆర్కేడ్లంటే డబ్బులు చిప్స్ రూపంలో మిషన్లలో వేసి ఏవో టిక్కెట్లు సంపాదించి అక్కర్లేని ప్లాస్టిక్ వస్తువులు ఇంటికి తెచ్చుకునే ఒక మాయాజాలం, ఒక పిచ్చి సరదా వేలం వెర్రి. జూలై 4. ఇంతకీ జూలై 4 ఇండిపెండెన్స్ డే గురించి పూర్తిగా చెప్పుకోనేలేదు. 1776 జూలై 4 అమెరికా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వతంత్రతని పొందింది. ఆ రోజు సెలవు కావడమే కాక మంచి వెచ్చని వేసవి కావడంతో అందరూ ఓపెన్ బార్బెక్యూలతోనూ, పిక్నిక్లతోనూ ఫ్యామిలీ గ్యాదరింగ్స్తోనూ గడుపుతారు. ఇక శాంతాక్రూజ్ లాంటి సముద్ర తీరాలు జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. బీచ్లలో టెంట్లు, బార్బెక్యూలు, ఆటలు, ఒక్కటేమిటి, అసలు ఇళ్లల్లో ఎవ్వరు ఉండరేమో అని అనిపిస్తుంది. రోజంతా ఏదో ఒకటి తింటూ తాగుతూ కనిపిస్తారు. అసలు ఆ రోజు కారు పార్కింగ్ దొరకడం చాలా కష్టం. దొరికినా $15 వరకు రుసుము చెల్లించాలి. ఇక సాయంత్రం ఊరికి ఒక చోటు చొప్పున పెద్ద పెద్ద ఫైర్ వర్క్స్, లైవ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. ఈ ఫైర్ వర్క్స్ చూసేందుకు మన దగ్గర రంగుల్ని విరజిమే తార జువ్వల వంటివి, కానీ విభిన్న ఆకృతులలో ఆకాశంలో చుక్కలు అక్కడే పుట్టి రాలిపడ్డట్టు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి చూడ్డానికి జనం విపరీతంగా వస్తారు. శాంతాక్రూజ్ కౌంటీ లా ప్రకారం సముద్ర తీరాలకి 6 మైళ్ల పరిధిలో నిషిద్ధమైనా కానీ అక్కడక్కడ కొందరు నిరపకారమైన బాణసంచాని వెలిగిస్తూనే ఉంటారు. పిల్ల పెద్ద అందరి పండుగ ఇది. రోరింగ్ క్యాంప్ రైల్ రోడ్స్. మధ్యలో చాలాసార్లు మళ్ళీ శాంతాక్రూజ్ వెళ్ళాం, కానీ ఎప్పుడూ మిస్టరీ స్పాట్ లేదా బోర్డు వాకు చూసేసరికే సాయంత్రం అయిపోతూ ఉంటుంది. ఆ సంవత్సరం December 11 మళ్ళీ వెళ్ళాం. గడ్డ కట్టించే చలిలో బోర్డు వాక్ రైడ్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఈసారి ఇంతవరకు చూడనివి ప్లాన్ చేసుకున్నాం. శాంతాక్రూజ్కు చేరే 9 మైళ్ల ముందే ఫెల్టన్ అనే ఊళ్ళో ఈ తమాషా రైలు ఉంటుంది. ఆ రోజు మొత్తానికి 12:30 నుంచి 1.5 గంటల పాటు ఒక్కటే ట్రిప్పు. కారు పార్కింగు $8, రైలు టికెట్టు ఒక్కొక్కరికి $24. మధ్యాహ్నమైనా చలి బాగా వణికిస్తోంది, మబ్బుగా ఉంది. కారు పార్కింగ్ నుంచి లోపలికి కొద్దిగా నడవాలి. మేము వెళ్ళేటప్పుడు షటిల్ ట్రైన్ ఎక్కాం, వచ్చేటప్పుడు నడిచి వచ్చాం. అక్కడి నుంచి ఒక చిన్న స్టీమ్ ఇంజను, 5-6 ఓపెన్ టాప్ పెట్టెల చిన్న రైలు ప్రయాణం. స్టేషన్ దగ్గర గిఫ్ట్ షాపు, రెస్టారెంటు, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. రైలు వచ్చేలోగా చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తిని కాఫీ తాగాం. December అంతా ఇక్కడ ఎక్కడ చూసినా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అవే డెకరేషన్స్ కనిపిస్తాయి. పిల్లలు చలి గిలి లేనట్లు బాగా ఆడారు. చుట్టూ మమ్మల్ని గమనించకుండా తపస్సు చేస్తూ ఉన్నట్లు ఉన్న రెడ్వుడ్ చెట్ల కొండలు. బాగా చలిగా ఉన్నా చలికాలం ప్రకృతి సౌందర్యమే వేరు. ఇక్కడ పొగచిమ్మే పాతకాలపు రైలు దట్టమైన చెట్ల చీకటిని చీల్చుకుని వెళుతూ ఉంటే మబ్బులు చెట్ల మధ్య నుంచి తరుముకుంటూ ఆటలాడుకుంటున్నాయనిపిస్తుంది. ఒంటిమీద 2 స్వెట్టర్లు, గ్లోవ్స్, చెవులకి క్యాప్లు పెట్టుకున్నా ఇంకా ఎక్కడినుంచో చలి వచ్చి సూదులు పొడుస్తుంది. మా చిన్నపాప సిరివెన్నెల బుగ్గలు ముక్కు ఎర్రగా అయిపోయాయి. దాని వయస్సు అప్పటికి 16 నెలలే అయినా లెక్క చేయకుండా మాలాగే చెట్ల చివర్లని వెనక్కి తలవాల్చి చూడసాగింది. ఇక్కడి చెట్లు 200 అడుగుల పైనే ఎత్తు, దాదాపు 1500 సంవత్సరాల పైనే వయస్సు కలిగినవి. మొత్తం అన్ని పెట్టెల నిండా బానే ఉన్నారు జనం. చిన్న ట్రాక్ చెట్ల మొదళ్లను ఒరుసుకుంటూ నెమ్మదిగా చుట్టూ తిరుగుతూ బేర్ మౌంటైన్స్కి చేరుకుంటుంది. అక్కడ సీజన్ వారీగా ఉత్సవాలు జరుగుతూ వచ్చిన వారిని స్వాగతిస్తూ ఉంటారు. అక్కడ 1 అరగంట స్టాపు ఉంటుంది. మేము చేరేసరికి క్రిస్మస్ సీజన్ కావడంతో శాంతాక్లాజ్ క్యాండీ క్యాన్ చాక్లెట్ల సంచితో రెడీగా ఉన్నాడు. పిల్లలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాడు. పిల్లలు కోలాహలంగా ఫోటోలు తీయించుకుంటున్నారు. వరు, నువ్వు వెళ్ళు శాంతాక్లాజ్తో ఫోటోకి అంటే, వద్దులే, ఇప్పటికే 3 సార్లు 3 శాంతాలతో ఫోటోలున్నాయిగా అంది. బాటకి ఇరువైపులా అలంకరించిన పొట్టి పొట్టి క్రిస్మస్ చెట్లు, చుట్టూ ఎత్తైన చెట్లు. రెడ్వుడ్లు మొదలు చాలా దూరం ఖాళీగా ఉండి ఆకాశంలోకి పైకి వెళ్లే కొలిది కొమ్మలతో దట్టంగా ఉంటాయి. కొమ్మల కప్పులు ధరించి ఆకాశానికి అడ్డు నిలబడదామనుకుంటాయి. చెట్ల మధ్య చిల్లరమల్లరగా పోగుపడి పేరిన పేళ్లు తప్ప మొక్కలు తీగల జాడే ఉండదు. అంత దగ్గరగా అడవిని చూడాలంటే ఇలాంటిదేదో ప్రయాణం చేయాల్సిందే. నా పుట్టినరోజు అలా రెడ్వుడ్ చెట్ల మధ్య తిరుగుతూ సంతోషంగా మొదలైంది. గంటసేపు అలా చెట్ల మధ్య తిరుగుతూ ఎప్పుడో మొదలైన వెడల్పాటి మొదళ్ళని, ఆకాశం చివర దోబూచులాడే ఇప్పటి చిగురుల్ని చూస్తుంటే చరిత్రని, వర్తమానాన్ని టైం మెషీన్లో నుంచి ఏకకాలంలో చూస్తున్న ఆశ్చర్యం, ధీర గంభీర వృక్షరాజాల గొప్ప రహస్యం ఒకటి తెలిసిన అద్భుతమైన అనుభూతి. శాంతాక్రూజ్ వార్ఫ్ నేచురల్ బ్రిడ్జెస్. శాంతాక్రూజ్ సముద్రం ఒడ్డుని ఇంకాస్త ముందుకు వెళితే లైట్ హౌస్ ఫీల్డ్ స్టేట్ పార్క్ వస్తుంది. అక్కడ భూమి కొంత సముద్రంలోకి సాగి ఒడ్డు లోపలికి అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల సర్ఫింగ్కి వీలుగా పెద్ద అలలు వస్తున్నాయి. అక్కడి నుంచి చాలా దూరం మేర సముద్రం రోడ్డు మీద నుంచి బాగా దిగువకి ఉంటుంది, విశాఖపట్నంలోని ఇప్పటి తెన్నేటి పార్క్ వ్యూలాగా. అంత ఘోరమైన చెల్లు, పైగా గడ్డ కట్టించే నీళ్లలో ఆ రోజు నేషనల్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. సముద్రం ఒడ్డున అంతా సీవీడు అల్లుకుపోయి ఉంది. అయినా దాదాపు 200 మంది సర్ఫర్లు నీళ్లలో ఈదుతూ తేలుతూ అలల మీద తమ విన్యాసాలతో కనువిందు చేస్తున్నారు. అంత ప్రతికూల పరిస్థితుల్లో అలా నీళ్లలోకి వెళ్ళినందుకే వాళ్లని సత్కరించొచ్చు. అక్కడి నుంచి ప్రతి వ్యూ పాయింట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకచోట సముద్రంలోంచి పైకి లేచిన గొప్ప ఎత్తైన శిలలు, అప్పుడే వాటిని పడగొట్టాలన్నట్లు అంతకంటే గొప్ప ఎత్తుకు లేచే ఉద్ధృతమైన అలలు. అక్కడి నుంచి ఎందరో ప్రాణాలు కోల్పోయారట. సరదాకి కూడా కిందకి దిగొద్దని సైన్ బోర్డులు పెట్టారు. బోర్డు వాక్ నుంచి దాదాపు 2 మైళ్ల దూరంలో ఉన్న నేచురల్ బ్రిడ్జెస్ స్టేట్ పార్క్ని చూసి తీరవలసిందే. కొండరాళ్లు సముద్రంలోకి ముందుకు వంకర గోడలాగా సాగి సహజ సిద్ధమైన రాతి వంతెన ఏర్పడింది. కింద మధ్య నుంచి ఎప్పటినుంచో అలలు కోసేయడం వల్ల అట్నుంచిటికి నీరు పారడానికి వీలుగా ఆర్చుల దారి కూడా ఏర్పడింది. అయితే అక్టోబరు 1988లో వచ్చిన లోమాప్రీత భూకంపం వల్ల ఈ వంతెన మధ్య కొంతమేర ధ్వంసమై చివరి ఒక్క ఆర్చి మాత్రమే ఇప్పుడు ఒంటరిగా అసలు భూభాగానికి దూరంగా నిలబడి ఉంది. అప్పటి భూకంప ప్రభావం వల్ల శాంతాక్రూజ్ చుట్టుపక్కల సముద్ర తీరంలో చాలా వరకు ధ్వంసమైందట. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న యూకలిప్టస్ వనం అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు మోనార్క్ సీతాకోకచిలుకల శీతాకాలపు విడుదలలో ఒకటి అట. ఇక్కడ యూకలిప్టస్ చెట్ల ఆకుల్లో వందలాదిగా నివాసముండి ఇక్కడే కొన్ని తమ జీవితాన్ని విడిచి, కొన్ని కొత్త జీవం పొంది చల్లని ఉదయాలు అటూ ఇటూ ఎగురుతూ సందర్శకులని బాగా అలరిస్తాయట. నారింజ రంగు, నలుపు రంగు కలగలిసిన ఈ సీతాకోకచిలుకలు వసంతకాలంలో ఇక్కడి నుండి పర్వత ప్రాంతాలకి వలస వెళ్ళిపోతాయట. శీతాకాలపు పొద్దు 5 గంటలకే వాలిపోవడంతో మేము ఇక వనంలోకి నడిచే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని వెనుతిరిగాం. ఆ తరువాత వచ్చినప్పుడు అద్భుతాన్ని తిలకించామనుకోండి. ముందు చెప్పుకున్నట్టు డిసెంబర్ నెల, క్రిస్మస్ సెలబ్రేషన్స్ నెల కావడంతో బీచ్ రోడ్ నుంచి సాయంత్రం గంటకోసారి బయలుదేరే లైట్ల రైలు దీదీప్యమానంగా వెలుగుతూ ఉంది. మళ్ళీ మామూలే తలకు బోల్డ్ టికెట్టు. ఈ రైలు రాత్రులు కావడం వల్ల బయట చూసేదేమీ ఉండదు. పండగకి సంబంధించిన పాటలు, విశేష కార్యక్రమాలు, తాగేవారికి వైన్ వంటివి ఉంటాయి. కాబట్టి వెళ్లేవారికి ఆనందంగా చేతులుపి సాగనంపాం. రాత్రిపూట శాంతాక్రూజ్ ఒడ్డున పసిఫిక్ సముద్రం ఎగిసిపడే అలలతో భీభత్సంగా ఉంది. పైనుంచి తలల్ని గడ్డకట్టిస్తూ కనిపించని మంచు, కాళ్ల కింద అంతకంటే చల్లనైన ఇసుక, ఎదురుగా ఉణికిస్తూ సముద్రం. నాకు విశాఖపట్నం బీచ్లో రాత్రుళ్ళు పిడతకందపప్ప తింటూ చల్లని ఇసుకలో కాళ్ళు ముంచి కూర్చోవడం గుర్తుకొచ్చింది. ఇక్కడ పిడతకందపప్పు లేదు, హాయ్ అయిన వాతావరణము లేదు. అయినా రాత్రిపూట సముద్ర సౌందర్యం చూడాలి అన్న కోరిక మాత్రం నెరవేరింది.